గలతీయులకు 4. నేను చెప్పేదేమిటంటే, వారసుడు చిన్నవానిగా ఉన్నంతకాలం అతడు ఆస్తికంతా వారసుడైనా అతనికి బానిసకు వ్యత్యాసం లేదు. అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే. అదేవిధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై జీవించాము. కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు. మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు. కనుక మీరు బానిసలు కారు, మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు. ఇది వరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు ఒట్టి దేవుళ్లకు బానిసలై జీవించారు. కాని ఇప్పుడు మీకు దేవుడెవరో తెలుసు, లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిసారమైన నిరర్ధకమైన ఆ శక్తుల వైపు మళ్లీ ఎందుకు వెళుతున్నారు? మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను ఇంకా పాటిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది. సోదరులారా, నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చేయలేదు. నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు, విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసుక్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు. మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజం చెప్పటం వల్ల ఇప్పుడు నేను మీ శత్రువునయ్యానా? వాళ్లు మిమ్మల్ని లోపరుచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మా నుండి మిమ్మల్ని వేరు చేయాలని వాళ్ల ప్రయత్నం. మీరు వాళ్లను మాత్రమే అనుసరించాలని వాళ్ల ఉద్దేశ్యం. ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి. నా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకు నేను మీకోసం మళ్లీ ఈ ప్రసవ వేదన పడుతూ ఉండవలసిందే. మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది. ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకున్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెబుతుందో తెలియదా? అబ్రహాముకు 2 పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు సొంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని సొంత స్త్రీకి జన్మించినవాడు వాగ్దానం వల్ల జన్మించాడు. ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ ఇరువురు స్త్రీలు 2 వడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక వడంబడిక వచ్చింది. దీనివల్ల జన్మించిన వాళ్లు బానిసలు కావాలని ఉంది. హాగరును ఆ మొదటి వడంబడికతో పోల్చవచ్చును. అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా హాగరును పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి. దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఓ గొడ్రాల, పిల్లల్ని కననిదాన ఆనందించు, పురిటి నొప్పులు పడనిదాన గట్టిగా కేకలు వేయి. ఎందుకనగా భర్త ఉన్న స్త్రీకన్నా భర్తలేని స్త్రీకి పిల్లలు ఎక్కువ. కనుక సోదరులారా, మీరు ఇసాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు. ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది. కాని ధర్మశాస్త్రం ఏమి చెబుతున్నది? బానిస స్త్రీ కుమారుడు సొంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి అని వ్రాయబడి ఉంది. సోదరులారా, మనము సొంత స్త్రీకి జన్మించిన బిడలం, బానిస స్త్రీకి జన్మించిన బిడలం కాము.